శ్రీ గురు గణపతి వాణీ హయకందర దత్త దక్షిణాశ్యానాం శరణ స్మరణమ విద్యాహరణి కరణం మమాస్తు సచ్చరణం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఈరోజు దీపావళి పండుగ, అంతవాటికి మనందరం బాగా గమనించగలుగుతాం, బాగానే ఉంది. ఈరోజు అమావాస్య కూడా. అమావాస్య అంటే చీకటి, చీకటి అంటే అజ్ఞానం, దీపావళి అంటే వెలుగు, వెలుగు అంటే జ్ఞానం. ఈ చీకటిని పోగొట్టుకుని జ్ఞానాన్ని పొందండిరా నాయన అని ఈ పండుగ తెలియపరుస్తుంది మనం. అది దాని అసలర్థం, దాన్ని గమనించుకోవాలి. మనలో ఉండే ఈ చీక అజ్ఞానం అనే చీకటిని పోగొట్టుకోవాలంటే ఒకటే మార్గం, గురుదేవుణ్ణి ఆశ్రయించటం, గురుదేవుడు చెప్పినట్టు చేయటం, ఆయన ద్వారా జ్ఞానాన్ని పొందటం, తరించటం. అందువల్ల ఈరోజు కృష్ణుని గురించి చెప్పుకునే కన్నా ఆ కృష్ణ భక్తితో ప్రపంచ ఖ్యాతి పొంది చాలా చిన్న వయసులో తరించినటువంటి ఒక భక్తుని గురించి ఆయన సంబంధించిన కొన్ని విశేషాలు తెలుసుకుంటే మనకెంతైనా ఉపయోగపడుతుంది అనిపిస్తున్నా. ఇప్పుడు గురుగీతలో ఉన్న 2-3 శ్లోకాలు, వాటిని తూచా తప్పకుండా ఆచరించి ఆచరణలో చూపించాడు ఆయన. అమ్మంటే మన మాతాజీ వారు మనకు తెలుసు, వాటికి డైరెక్ట్ ప్రతిబింబం. అమ్మ చెప్పే పనే లేదు. అట్లా ఎవరన్నా చరిత్రలో ఉన్నారా అని మనం ఆలోచించుకుంటే మనకు ఎవరు కనపడతారు? జ్ఞానదేవుడు. ఏమిటి ఈయన విశేషం? ఈయన తెలుసు, అందరికీ తెలుసు, మహారాష్ట్రలో విఠల్ పంత్ రుక్మాబాయిలకు 2వ పుత్రుడిగా జన్మించాడు. వీళ్ళ బాల్యం అలా కలిసిందో మనం ఒక సినిమా ఒకసారి చూపించారు, మాతాజీ వారు చూసామని. ఎంత కష్టాల్లో బతికారో వాళ్ళు. ఎందుకు కష్టాల్లో బతికారు? విఠల్ పంత్ భార్య చెప్పకుండా తీర్థయాత్రలకని వెళ్లిపోయి అక్కడ రామానందుల వారి దగ్గర శిష్యులుగా చేరి ఆయనకి విషయం చెప్పకుండా సన్యాసం స్వీకరించేశాడు. ఆయనకు మొదటి నుంచి సంసారం మీద ఇష్టం లేదు కాబట్టి అక్కడికి వెళ్ళిపోయాడు. సరే ఎటు భార్యను ఉద్దేశం వచ్చాం కదా అనే ఉద్దేశంతో రామానందుల వారి దగ్గర సన్యాసం స్వీకరించేశాడు. ఇదంతా మర్చిపోయాడు ఆయన. నీ భార్య ఇక్కడ ఒంటరిగా గడుపుతూ ఉంది. రామానందుల వారు తన శిష్యులను తీసుకొని ఒకసారి రామేశ్వరం తీర్థయాత్రలకని ఇటు రావటం జరుగుతుంది. అప్పుడు అక్కడ ఆగటము, ఆయన ఆంజనేయ స్వామి గుడిలో ఉంటే ఈయన రోజు ఆ గుడికి వెళ్ళటము, అక్కడ పూజలు చేయటము, ఆయన నమస్కారం చేసుకోవటం చేస్తూ వస్తుంది. ఆయన గమనించారు, రామానందుల వారు గమనించారు, పుత్రవతి భావ అని దీవించారు ఆయన. ఆమె నవ్వుతుంది, ఇదేమిటి స్వామి, నా భర్త ఎప్పుడో వెళ్ళిపోయి సన్యాసి అయిపోయాడు, ఇప్పుడు నన్ను పుత్రపతి భావం అందించారు మీరు, ఇది ఎట్లా జరుగుతుంది? అందుకని నా నవ్వు వచ్చింది, నేను నవ్వాను అని చెప్తుంది. అప్పుడు ఆయనకి ఇది కలుగుతుంది, నా మాటకు అర్థం కావటమా, ఇది ఎలా జరిగింది, ఇది ఎట్లా వచ్చింది ఈ మాట నా నోటి వెంబటి అని వివరాలు అడుగుతాడు ఆయన. ఆమె చెప్తుంది, సన్యాసం తీసుకున్నది ఈమె తెలిసింది, ఎవరి ద్వారానే తెలిసింది, కానీ ఎక్కడున్నాడు అది తెలియదు, వివరం తెలియదు. అప్పుడు ఆ వివరాలు ఆ మొక్కట్లన్నీ ఆమె చెప్తుంది. ఆయన గమనించేస్తారు, ఓహో నా దగ్గర ఈ చైతన్య ఆశ్రమ స్వామి పేరుతో ఉండేటటువంటి ఈయన్ని విఠల్ పంత్ అంటే అని చెప్పేసి ఆయన తన తీర్థయాత్రని అక్కడ క్యాన్సిల్ చేసేసుకుని వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు. ఆమెను తీసుకొని, ఆమె తల్లిదండ్రులను తీసుకొని వెనక్కి వెళ్తాడు. వెనక్కి వెళ్ళి విఠల్ పంత్ గారిని, ఏమిటి నువ్వు చేసిన పని, ఎందుకు ఇలా చేశావు? నేను ఇలా కావాలని చేసింది కాదు స్వామి, నాకు ఫస్ట్ నుంచి ఇంట్రెస్ట్ లేదు సంసారం మీద, కానీ ఏదో బలవంతం పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది, అవకాశం దొరికిందని చేశాను, తప్పు క్షమించండి అంటాడు. అలా కుదరదు, నా మాటలు దాకావడానికి లేదు, మళ్లీ నువ్వు గృహస్థాశ్రమంలో ప్రవేశించాల్సిందే అని చెప్పి బలవంతం చేస్తాడు. అక్కడ కూడా గురువాగ్నే, మళ్ళీ తప్పదు కదా, మళ్ళీ వచ్చేసి మళ్ళీ తర్వాత గృహస్థాశ్రమం స్వీకరించటం, వరుసనే నలుగురు పిల్లలు కలగటం, రెండేళ్ళు గ్యాప్ తోడు ఒక్కొక్కరికి. ఫస్ట్ నివృత్తి దేవుడు, తర్వాత జ్ఞానదేవుడు, తర్వాత సోపాన దేవుడు, ఆఖరణ ముక్తాబాయి. వీళ్ళకంత వయసు ఎంత గ్యాప్, 2 సంవత్సరాల గ్యాప్. తర్వాత వాళ్ళు పడిన కష్టాలు ఇక అంత ఇంత సన్యాసికి మళ్ళీ గృహస్థాశ్రమంలో స్వీకరించటము అంటే దానికి ఒకవేళ ప్రాయశ్చిత్తం చేసుకోవాల్సి వచ్చినా ఎలా చేసుకోవాలనేది కూడా ధర్మశాస్త్రాలు కూడా ఏం చెప్పలేని పరిస్థితి. ఏం చేయాలో ఎవరికి అర్థం కాదు. పిల్లలా చిన్నపిల్లలు చాలా కష్టాలు పడతారు. చాలా కష్టాలు పడి ఎట్లాగో వాళ్ళకి ఒకరోజు ఈ వ్యవసాయంలో ఉండగానే, తల్లిదండ్రులతో ఉండగానే త్రయంబకేశ్వరంలో రథోత్సవం చూస్తామని చెప్పేసి అక్కడికి వెళ్తారు. అక్కడ వెళ్ళినప్పుడు ప్రదక్షిణ జరుగుతూ ఉంటే ఒక పులి వచ్చినట్టుగా కల్పన అందరినీ తరుగుతుంది. ఎవరి దేవుని వాళ్ళు పరిగెత్తేస్తారు. అప్పుడు నివృత్తి దేవుడు ఏం చేస్తాడు, ఒక గుహలో ప్రవేశిస్తాడు. అక్కడ గహిరీనాథుడు ఉండి ఆయన తన శిష్యులతో, ఇద్దరు శిష్యులతో ఉంటాడు. ఈయన కోసం ఎదురు చూస్తుంటాడు ఆయన. ఈయనకి మంత్రదీక్ష ఇచ్చేసి, ఇదే మంత్రదీక్ష మీ సోదరులకి, సోదరికి కూడా ఇవ్వు అని చెప్పి దానికి కాక కృష్ణ తత్వాన్ని ప్రచారం చెయ్యి నువ్వు. ఈరోజు దీపావళి కదా, అందుకే నేను చెప్పవలసి వచ్చి వాళ్ళకు కూడా కృష్ణోపదీన్ని వాళ్ళకు కూడా నేర్పు, దాన్ని ప్రచారం చెయ్యి, నువ్వు దాన్ని ఈ మహారాష్ట్రలో ప్రచారం చేసి దాన్ని అభివృద్ధికి తీసుకురావాలని చెప్పి ఆయన ఆజ్ఞ అవుతుంది. ఆయన వచ్చేసేసి అదే దీక్ష జ్ఞానదేవుడికి, సోపాన దేవుడికి, ముక్తబాయికి ఇస్తాడు. అదే నివృత్తినాథుడు అప్పుడు నివృత్తినప్పటి నుంచి నివృత్తినాథుని పేరు వస్తుంది ఆయన. అంతకు నివృత్తి దేవుడైతే ఆయన నా సాంప్రదాయంలో గహిరీనాథుడి దగ్గర దీక్ష తీసుకున్నాడు కాబట్టి నివృత్తినాథుడే పేరు వచ్చేస్తుంది ఆయన. అప్పుడు నివృత్తినాథుడిగా మారి జ్ఞానదేవుడికి అందరికీ దీక్షిస్తాడు. అదే జ్ఞానదేవుడికి ఆయన చేసినటువంటి పని మనం గమనిస్తాము. ఆ నలుగురిలో అందరికన్నా మహిమను చూపినా లేకపోతే వాళ్ళ నలుగురిని నడిపించినా జ్ఞానదేవుడు నడిపించాడు ఉండో వాడైనా. కానీ ఇప్పుడు అసలు మనం చెప్పుకోవాల్సిన విషయం, ఏనాడు కూడా ఆయన నివృత్తినాథుడిని తన అన్నని కాని, లేదు మన ఇద్దరం కలిసిగాం కదా అనే ఉద్దేశంతో గాని ఒక తేలిక భావం ఎప్పుడు చూడకుండా తన జీవితాంతం వరకు ఒక గురుదేవుడిగా, ఒక ఈశ్వరుడిగా చూసి ఆయన దాసుని నేను అని చెప్పుకునేవాడు ఆయన. అంత గొప్పతనం ఆయన గురుభక్తులు. ఆయన గురుభక్తి ఏ స్థాయిలో ఉండేదంటే, ఇప్పుడు ఆయన జ్ఞానేశ్వరి రచించాడు. జ్ఞానేశ్వరి రచించినప్పుడు ఆయన వయసు 15 సంవత్సరాలు. ప్రతి అధ్యాయం ముందులో గురుస్తుతి ఉంటుంది, ఎక్కడ చూడండి మనం అలా. ప్రతి అధ్యాయం ముందు గురుదేవుడు కృపవాలంటే నేను రాయగలిగాను అని ప్రతి అధ్యాయంలో చెప్పుకుంటాడు. అమృతానుభవం అని ఒక గ్రంథం రాశాడు. ఆ గ్రంథం మొత్తం ఆయన గురుదేవుడి గురించే. మహిమను చూపింది ఈయన, అంత సుమ నడిపించిందంతా ఈయన. కానీ మంత్రోపదేశం తీసుకున్న కారణంగా ఆయన గురుదేవుడుగా స్వీకరించి జీవితాంతం బట్టి అదే భావంతో నిలిచిపోయినటువంటి గొప్ప జ్ఞాని, గొప్ప జ్ఞాని, గొప్ప గురుభక్తుడు. ఆయన గురుదేవుని సాక్షాత్ ఈశ్వర స్వరూపం కిందే జ్ఞానం పొందిన తర్వాత కూడా మనం అనుకుంటామే నా అద్వైతం గురు సన్నిధో అని, ఆ భావాన్ని నిలుపుతున్నాడు ఆయన. మహాజ్ఞాని అయ్యాడు. ఆయన సమాధి పొందింది కూడా 2 సంవత్సరాలకే. ఆయన సమాధి పొందిన 2 సంవత్సరాలకే తక్కిన వాళ్ళందరూ సమాధి పొందారు. అయినా కూడా ఆయన ఆ స్థాయిలో కూడా, అంత జ్ఞాని అయినా కూడా ఆయన గురుభక్తి మాత్రం ఎక్కడా సడలించుకోలేదు. అంత గొప్పగా గురుభక్తి. ఆయన అంటాడు చివరిలో ఒకసారి, నా గురుదేవుడు ఏ వస్తువులైతే ఉపయోగిస్తాడో, నా గురుదేవుడికి ఉపయోగపడే సామాగ్రి ఏదైతే ఉందో ఆ సామాగ్రి మొత్తం నేనే కావాలని కోరుకుంటాను. ఆయన ఉండే భవనము, ఆయన కూర్చునే కుర్చీ, కాళ్ళకు తుడుక్కునే పాదుకలు, ఆయన నడిచే భూమి మొత్తం నేనే కావాలి అని కోరుకుంటాడు ఆయన. అంత గొప్ప గురుభక్తి ప్రదర్శించేవాడు ఆయన. అంతటి జ్ఞాని అయినటువంటి ఆయనకే అట్లా ఉంటే గురుదేవుడి పట్ల మనం ఇంకా ఆ మార్గంలో నడిచే వాళ్ళకి మనకు గురుదేవుడి పట్ల ఎంత ఉండాలి అనేది ఆయన జీవితాన్ని చూసి మనం చక్కగా తెలుసుకోవటానికి చాలా వీలవుతుంది అన్నమాట. ఇప్పుడు ఆయన మా గొప్పతనాలు చూపించింది, మహిమలు చూపించినంత యోగ విద్య ద్వారాని సాధ్యమయ్యేది కూడా యోగ విద్య ద్వారానే సాధ్యమవుతాయి. మామూలుగా సాధ్యం కావాలి. ఏంటి దున్నపోచేది వేద బలిగించాడు చాంగదేవుడు. ఆయనకి ఇది వచ్చినప్పుడు గోడం నుంచి గోడను ఎగిరించి ఆకాశంలో తీసుకెళ్లాడు. విప్పు మీద ఆ రొట్టెలు కాల్పించుకున్నాడు. ఇవన్నీ యోగ విద్య చేసింది. కానీ యోగ విద్యను గురించి ఆయన ఒక మాట చెప్తారు, యోగం గొప్పదే, సిద్ధులు వస్తాయి, కీర్తిపరీక్షలు వస్తాయి, కానీ ఆత్మ సాక్షాత్కారానికి ఏ విధంగానూ పనికిరావు అని చెప్తారు. ఇంకోటి కూడా చెప్తారు, ఆత్మ సాక్షాత్కారానికి పనికిరాకపోవటమే కాదు, వీరు మిక్కిలి ఆ బాటలో విఘ్నాలుగా మారే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే అనవసరమైనటువంటి డామికాన్ని వ్యక్తిలో పెంపొందిస్తాయి కాబట్టి వాటి జోలికి పోకుండా ఉండటమే ఉంటుందని అని సలహా ఇస్తారు. అదే కదా మనకు కనపడుతుంది, చాంగదేవుడు మరి 700 సంవత్సరాలు పెట్టాడు. చాంగదేవుడు శివుడికి ఈయన శిష్యుడు అయ్యాడు, మరి 700 సంవత్సరాలు ఆయన దేని మీద ఆధారపడ్డాడు? యోగ విద్య మీద ఆధారపడ్డాడు. జ్ఞానం వచ్చే కావాల్సి వచ్చే తల్లికి చివరి జ్ఞానదేవుడే కావాల్సి వచ్చింది. జ్ఞానదేవుడే కాదు, ఆయన కూడా చివరికి ముక్తాబాయిని సూచిస్తాడు. నేను కాదమ్మా ఆమె దగ్గర నువ్వు విద్య నేర్చుకోమని చెప్తాడు. అదే అట్లా జరుగుతూ ఉంటే ఒకరోజు ఈ స్నానం చేస్తుంటేనే తలుపులు తీసుకొని చాంగదేవుడు లోపలికి వెళ్ళటం జరుగుతుంది. ఆమె నగ్నంగా ఉంటుంది చూస్తాడు. ఈయన చెప్పితే తల ఉంచుకుని వెనక అవుతూ ఉంటాడు. ఏనాయనా వెళ్ళిపోతున్నావు అని అంటుంది ముక్తాబాయి. అమ్మా మీరు తమరు స్నానం చేస్తున్నారు కదా అని ఆయన అంటాడు. నాయనా గోడలు చూడు, పగిలిపోయి నెరలిచ్చుంది కదా, దానికి దీనికి నీకు తేడా ఏమన్నా కనపడుతుందా అని అడుగుతుంది. అదే మలపు ఆయనలో. దాని ద్వారా ఆయన జ్ఞానం పొందటము తర్వాత తరించడం జరుగుతుంది. 700 సంవత్సరాల జీవితం కూడా వృధాయిపోయింది. కాబట్టి అల్టిమేట్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక్క గురువు తప్ప మార్గమే లేదు. ఎన్ని రకాలు చెప్పినా ఏం చెప్పినా మార్గమే లేదు. అదే ఒక విషయం మనం ముఖ్యం గమనించాలి. ఇంకొకటి కూడా గమనించుకోవాలి మనం ఈ విజయం చరిత్ర నుంచి, భక్తి తక్కువది కాదు, జ్ఞానము తక్కువది కాదు, రెంటిని సమన్వయపరుచుకొని దాని ద్వారా లబ్ధి పొందగలగటమే అసలైనటువంటి తెలివితేటలు అని చెప్పి చెప్తూ ఈ అవకాశం నాకు కలగజేసి మాతాజీ వారికి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకున్నాం.
అదే ఇప్పుడు అదే మిమ్మల్ని లభించాలి కదా బాలసుబ్రహ్మణ్యం గారు అంటే తేలికే. అదే సిపిటీవో ఏదో కదా, అదేదో టీవో మరి మరి సతీమణి నా సంగతి ఎప్పుడండి అంటున్నాడు. ఇద్దరు పోటీగా సంస్కృతం చదివారు. ఆచార్య పదం రామ్మా దా శ్రీ గణేశాయన దీపం వెలిగించాలి, పూజ ముందు దీపం వెలిగించాలి కదా దా.